ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ, ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯಂ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತಿಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಾಯ ಮುದೀರಯೇ ನಸ್ತ ಪ್ರಾಯೇಶ ಭದ್ರೇಶು ನಿತ್ಯಂ ಭಾಗವತ ಸೇವಯಾಂ ಭಗವತೀರುತ್ತಮ ಶ್ಲೋಕೇ ಭಕ್ತಿರ್ಭವತಿ ನೈಷ್ಠಿಕೀ. ಹೇ ಕೃಷ್ಣ ಕರುಣಾ ಸಿಂಧೋ ದೀನಬಂಧೋ ಜಗತ್ಪತೆ ಗೋಪೇಶ ಗೋಪಿಕಾ ಕಾಂತ ರಾಧಾಕಾಂತ ನಮೋಸ್ತುತೆ. ತಪ್ತ ಕಾಂಚನ ಗೌರಾಂಗೀ ರಾಧೇ ಬೃಂದಾವನೀಶ್ವರೀ ವೃಷಭಾನುಸುತೆ ದೇವೀ ಪ್ರಣಮಾಮಿ ಹರಿಪ್ರಿಯೇ. ವಾಂಛಾಕಲ್ಪತರುಭ್ಯಸ್ಯ ರೂಪಾಸಿಂಧುಭ್ಯ ಏವ ಚ ಪತಿತಾನಾಂ ಪಾವನೇಭ್ಯೋ ವೈಷ್ಣವೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಚದುತನದಿ ಶ್ರೀಮದ್ ಭಾಗವತಂ ಏಕಾದಶ ಸ್ಕಂದಂ ಅಧ್ಯಾಯಂ 4 ಶ್ಲೋಕಂ 10. ತ್ವಾಂ ಸೇವತಾಂ ಸುರಕೃತಾ ಬಹವೋ ಅಂತರಾಯಃ ತ್ವಾಂ ಸೇವತಾಂ ಸುರಕೃತಾ ಬಹವೋ ಅಂತರಾಯಃ. ಸ್ವಾಕೋ ವಿಲಗ್ಯ ಪರಮಂ ವ್ರಜತಾಂ ಪದಂ ತೇ. ಸ್ವಾಕೋ ವಿಲಗ್ಯ ಪರಮಂ ವ್ರಜತಾಂ ಪದಂ ತೇ. ನಾನ್ಯಸ್ಯ ಬರ್ಹಿಷಿ ಬಲಿನ್ ದದತಃ ಸ್ವಭಾಗಾನ್ ನಾನ್ಯಸ್ಯ ಬರ್ಹಿಷಿ ಬಲಿನ್ ದದತಃ ಸ್ವಭಾಗಾನ್ ದತ್ತೇ ಪದಂ ತ್ವಮವಿತಾ ಯದಿ ವಿಘ್ನಮೂರ್ತಿಃ. ದತ್ತೇ ಪದಂ ತ್ವಮವಿತಾ ಯದಿ ವಿಘ್ನಮೂರ್ತಿಃ. ಪ್ಲೀಸ್ ರಿಪೀಟ್ ವಾಟ್ ಯುವರ್ ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್. ತ್ವಾಂ ನಿನ್ನು, ಸೇವತಾಂ ಸೇವಿಂಚುವಾರ್ಲಕು, ಸುರಕೃತಾಂ ದೇವತಲಚೇ ಕಲ್ಪಿಂಪಬಡಿನಟ್ಟಿ, ಬಹವಃ ಫಲು ಅಂತರಾಯಃ ಅವಾಂತರಮುಲನು, ಸ್ವವೋಕಃ ತಮ ಪದಮುಲನು ದೇವತಾಲೋಕಮುಲನು, ವಿಲಗ್ನ ಚಾಟಿ ಸಾರಿ ದಾಟಿ ಪರಮಂ ಪರಮಮಗು, ವ್ರಜತಾಂ ವೆಡಲುವಾರು, ಪದಂ ಪದಮುನಕು ತೇ ನೀ ಯೊಕ್ಕ ನಾ అటువంటివి లేవు. అన్యస్య ఇతరులకు, బర్హిషి యజ్ఞములందు, బలీన్ ఆహుతులు, దదతః ఇచ్చడివారికి, స్వభాగాన్ దేవతల భాగమును, దత్తే భక్తుడు ఉంచి, పదం తన పాదమును, త్వం నీవు, అవితా ರಕ್ಷಕುಡವು, ಯದಿ ಐನ ಕಾರಣಮುನ, ವಿಘ್ನ ವಿಘ್ನಮು ಯೊಕ್ಕ, ಮೂರ್ತ್ನಿ ಸಿರಮು ಪೈನ. ದೀನಿಕ ಅರ್ಥಮು ಭಾಷ್ಯಮು ಚೆಪ್ಪಿನ ದೇಸಿ ಭಕ್ತಿ ವಿದಾಂತ ಸ್ವಾಮಿ ಶ್ರೀಲ ಪ್ರಭುಪಾದ್. ಜಯ ಶ್ರೀಲ ಪ್ರಭುಪಾದ್. ದೇವತಲ ತಾತ್ಕಾಲಿಕ ಪದಮುಲನ್ನು ಅತಿಶಯಿಸಿ ಪರಮಪದಮನು ಚೇರುಟಕೈ ನಿನ್ನ ಅರ್ಚಿಂಚಡಿ ವಾರಿ ಪದಮುನ ದೇವತಲು ಪಲು ವಿಘ್ನಮುಲು ಕಲಿಗಿಂತರು. ಯಜ್ಞಮುಲಂದು ದೇವತಲಕು ವಾರಿ ಯಜ್ಞ ಭಾಗಮನು ಸಮರ್ಪಿಂಚಡಿ ವಾರಲಕು ಅಟ್ಟಿ ವಿಘ್ನಮುಲು ಕಲಗವು. కానీ భక్తునికి నీవే ప్రత్యక్ష రక్షకుడవు కనుక అతడు దేవతలు తనకు కల్పించడి ఏ విఘ్నమునైనను కాలద్రొక్కగలుగుచున్నాడు. భాష్యం: మన్మధాది దేవతలు దేవదేవుడగు నరనారాయణ ఋషి పాదపద్మముల చెంత తాము చేసిన అపరాధమును గుర్తించిన వారై భగవంతునితో పోల్చినచో దేవతల అల్పమగు స్థితిని ఇచ్చట తెలియజేయుచున్నారు. రైతు తన వ్యవసాయ లాభము నుండి కొంత శాతము రాజుకు లేదా ప్రభుత్వాది నేతకు పన్నుగా చెల్లింపవలసిన రీతిగా మానవులు తన సంపత్తిలో కొంత శాతమును యజ్ఞమందు దేవతలకు వసగవలసి ఉండును. అయినను దేవతలందరూ తన సేవకులే అనియు స్వయముగా తానే దేవతల ద్వారా సమస్త వరముల నొసగువాడననియు భగవానుడు భగవద్గీత యందు వివరించియున్నాడు. మయైవ విహితాన్ హితాన్. వైష్ణవుడు భగవద్భక్తుడు దేవతలను పూజించిన అవసరము లేనప్పటికీ తమ ఉన్నత పదవులకు గర్హితులైన దేవతలు ఒక్కొక్కప్పుడు వైష్ణవుని ఏకాంత భగవద్భక్తికి కోపించి ఈ శ్లోకములో తెలుపబడినట్లు సురకృత బహవో అంతరాయ అతని పతనమునకై యత్నింతురు. కానీ శ్రీకృష్ణుడే తన భక్తులకు ప్రత్యక్ష రక్షకుడని దేవతలు ఇచ్చట తెలియజేయుచున్నారు. కనుక శ్రద్ధావంతుడగు భక్తునకు అటి నామమాత్ర అవరోధములు ఆధ్యాత్మికోన్నతికి ప్రేరకములే కాగలవు. దేవదేవ, మా మూర్ఖమగు యుక్తులచే నీ చిత్తమును కలతపరచగలమని మేము భావించితిమి. కానీ నీ కరుణచే నీ భక్తులనైన మమ్ము పట్టించుకోరనచో మా మూర్ఖ వ్యవహారమును నీవెట్లు గంభీరముగా తీసుకునేదవు అని దేవతలు ఇచ్చట పలికిరి. శరణాగత భక్తులకు శ్రీకృష్ణుడే సర్వదా రక్షకుడనేది నిశ్చితత్వమును సూచించుటకు యది అను పదము ఇచ్చట ఉపయోగింపబడినది. భగవత్ మహిమలను ప్రచారము కావించడి శ్రద్ధావంతుడగు భక్తుని మార్గములో ఎన్నో విఘ్నములు కలుగుచుండవచ్చును. కానీ అవి అతని సంకల్పమును వృద్ధి చేయునవే కాగలవు. కనుక దేవతలు కలుగజేసడి నిరంతర విఘ్నములు ఒక రకమైన నిచ్చెన లేదా మెట్ల వరుస కాగా భక్తులు దానిపై స్థిరముగా భగవద్ధామం వైపునకు పురోగమించవలసి గలరని శ్రీల జీవగోస్వామి పలికిరి. ఇటువంటి శ్లోకమే ఒకటి శ్రీమద్భాగవతమున దు ఇట్లున్నది: తదానథే మాధవ తవకః క్వచిత్ భ్రశ్యంతి మార్గా త్వయిబద్ధ సాహృద త్వయాభిగుప్త విచరంతి నిర్భయ వినాయకానీక మూర్ధసు ప్రభో. మాధవ, లక్ష్మీపతి, దేవదేవ, నీ ఎడ పూర్ణ ప్రేమను కలిగినట్టి భక్తులు ఒకప్పుడు భక్తియోగము నుండి వైదొలగినను నీచే రక్షింపబడిన వారైనందున అభక్తుల వలె పతనము చెందరు. ఆ విధముగా వారు తమ విరోధుల యొక్క శిరముపై నిర్భయముగా సంచరించుచు భక్తియోగ పదమున పురోగమించగలరు. ఓం అజ్ఞానతిమిరం దస్యా జ్ఞానాంజనశలాకయాం చచ్చురోన్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతిరేవం గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాదీ పశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. త్వాం సేవతాం సురకృతా బహవో అంతరాయః సోఖో విలగ్న పరమం వ్రజతాం పదం తే. నాణ్యస్య వర్హిషీ బలీన్ దదతః స్వభాగాన్ దత్తే పదం త్వమవితా యది విఘ్నమూర్తిని. దేవతల తాత్కాలిక పదములను అతిశయించి పరమపదమును చేరుటకై నిన్ను అర్చించడి వారి పదమున దేవతలు పలు విఘ్నములు కలిగింతురు. యజ్ఞములందు దేవతలకు వారి యజ్ఞభాగమును సమర్పించడి వారులకు అట్టి విఘ్నములు కలగవు. కాని భక్తునికి నీవే ప్రత్యక్ష రక్షకుడు కనుక అతడు దేవతలు తనకు కల్పించడి ఏ విఘ్నమునైనను కాలద్రొక్కగలుగుచున్నాడు. శిల ప్రభుపాదులు వారు ఒక లెక్చర్లో భక్తుని యొక్క జీవితంలో కలిగేటువంటి ఆటంకాలు, కష్టాలు, భక్తుడు దాన్ని పాజిటివ్గా తీసుకొని ఇంకా పట్టుదలతోటి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. మెటీరియల్ ఫెయిల్యూర్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్, ప్రభుపాదులు వారు చెప్పారు. మనం భౌతికంగా ఏదన్నా అపజయాన్ని పొందితే అది ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఒక మెట్టు లాంటిది ఎక్కడానికి అని శిల ప్రభుపాదులు వారు చెప్పారు. ఆ యొక్క అపజయాన్ని చింతిస్తూ కలతజెందుతూ భక్తి పదాన్ని నుంచి తప్పుకోడు భక్తుడు. ఆయన ఆ భక్తి పదంలో కలిగే ప్రతి ఒక్క పరిస్థితిని కూడా తనకు అనుకూలంగా మలుచుకొని ముందుకు వెళ్తాడు అనమాట, ముందుకు వెళ్తాడు. అది మనం శ్రీల ప్రభుపాదుల వారి యొక్క జీవిత చరిత్రలో ఖచ్చితంగా చూడొచ్చు. ఒక 2 డేస్ బ్యాక్ నేను జర్నీలో ఒక భక్తుడు నేను డిస్కస్ చేసుకుంటూ ఉన్నాను. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క జీవిత చరిత్ర గురించి మాట్లాడుకుంటూ ఒక రియలైజేషన్ ఒకటి వచ్చిందనమాట. ఏంటది అంటే, ఎవరన్నా వ్యక్తులు ఏదైనా పనిని సాధించడం కోసం ప్రయత్నించినప్పుడు అనుకూలించకపోతే, ఒకసారి ప్రయత్నిస్తారు, 2 సార్లు ప్రయత్నిస్తారు, 3 సార్లు ప్రయత్నిస్తారు, దగ్గర దగ్గర 50 సంవత్సరాలు ఆ పరిస్థితిని పొందలేకపోయినా దాంట్లో విరక్తి కలగకుండా, విసుగు చెందకుండా, గురువు యొక్క మాటలను శిరసావహించాలా అని చెప్పి పట్టుదలతోటి 50 సంవత్సరాలు తపించి ముందుకు వెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి శిల ప్రభుపాదుల వారు అనమాట. 50 ఇయర్స్ ఆయన గురువుగారు ఇచ్చిన ఆదేశాలను ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. మనమైతే కొన్ని రోజులు ప్రయత్నించి ఇంక లేదు ప్రభు, అవలేదు, చాలా ట్రై చేశాం అనేస్తాం. కానీ ప్రభుపాదులు వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. నేను లాస్ట్ టైం కూడా మీకు ఒక జస్ట్ పాస్ టైం మాయాపూర్లో జరిగింది ఎక్స్ప్లెయిన్ చేశాను. గదాధర్ పండిత్ యొక్క అద్వైతాచార్య యొక్క మందిరంలో పూజారి ఆయన చెప్పారనమాట. ఆయన ఏం చెప్పారు అంటే, ఈ మందిరంలోకి ఒక వ్యక్తి అప్పుడప్పుడు నెలకో 2 నెలలకో ఒకసారి వచ్చి మందిరంలో దర్శనం చేసుకొని మందిరం వెనకాల కూర్చొని చాలా సీరియస్గా జపం చేసేవాడు. ఆయన జపం చేసేటప్పుడు కళ్ళలోంచి అశ్రుధారలు కారుతూ ఉండేటివి అనమాట. అంటే నేను అది చూసి ఈ వ్యక్తి ఖచ్చితంగా ఏదో భగవంతుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు లోపల అనేటువంటి నాకు భావన కలిగేటువంటిది. అతను అప్పట్లో తెల్ల దుస్తుల్లో వచ్చేటువంటి వాడు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఒకరోజు కాషాయ వస్త్రాల్లో వచ్చాడు. వచ్చి దర్శించిన తర్వాత ఆ మందిరం ఎక్కడ కూర్చునేవాడో అక్కడే కూర్చొని చాలా తీవ్రతతోటి జపం చేసి జపం చేసి జపం చేసి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు నేను అడిగాను, మీరెవరు అప్పుడప్పుడు వచ్చి చాలా తీవ్రతతోటి జపం చేస్తారేంటి? అప్పుడు ఆయన చెప్పారు, ఇది అద్వైతాచార్య ప్రదేశము, ఇక్కడ ప్రతి వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభు సంకీర్తన ఉద్యమాన్ని రాధా గోవింద దేవస్వ సఖ్య బృందకి సంకీర్తన ఉద్యమాన్ని ఎట్లా ప్రచారం చేయాలా అనేటువంటి ప్లాన్స్ అన్నీ ఇక్కడే జరిగాయి. ఇక్కడ ప్రార్థన చేస్తే నా యొక్క కోరిక కూడా తీరుతుంది అన్నటువంటి పూర్ణ విశ్వాసంతో ఇన్ని సంవత్సరాలు ఇక్కడికి వస్తూ ఉన్నాను. నా పేరు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్. నేను ఒక మహత్తరమైనటువంటి వ్యక్తి యొక్క అర్హత లేనటువంటి శిష్యుణ్ణి, భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ యొక్క శిష్యుణ్ణి. ఆయన నాకు ఆదేశం ఇచ్చారు ఆంగ్ల దేశాల్లో ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయమని చెప్పి. నాకు ఆయన ఆదేశాలు శిరసావహించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాను, కానీ ఇన్ని సంవత్సరాలకి అది సఫలీకృతం కాలేదు. ఇప్పుడు నాకు వీసా లభించింది అమెరికాకు ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి వెళ్ళడానికి. ప్రార్థన చేయడానికి వచ్చాను, మీరు నన్ను ఆశీర్వదించండి నేను విజయం సాధించడానికి అని చెప్పి ప్రభుపాదులు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. తర్వాత ఒక 4 సంవత్సరాల తర్వాత అదే మందిరానికి కొంతమంది పాశ్చాత్యులు ధోతి కుర్తా శిఖా పెట్టుకొని జపమాలలు పట్టుకొని వచ్చి దర్శనం చేసి ప్రదక్షిణ చేసి ఇవన్నీ చేసి వెళ్ళిపోతా ఉంటే నాకు ఆశ్చర్యం కలిగింది, ఈ పాశ్చాత్యుల్ని ఎవరు మారుస్తున్నారా అని చెప్పి. ఒక పాశ్చాత్యుడి చేతిలో బ్యాక్ టు గాడ్ హెడ్ మ్యాగజైన్ ఉండింది. ఆ మ్యాగజైన్ని నాకు ఇచ్చారు ఆయన. ఆ మ్యాగజైన్లో చూస్తే వెనకాల పేజీలో ప్రభుపాదుల వారి చిత్రపటం చేయిట్ల పైకెత్తుకున్నట్లు ఉన్నాడనమాట. సో అప్పుడు నాకు అనిపించింది ఈ వ్యక్తి తన సంకల్పాన్ని సత్యం చేశాడు, ఈ వ్యక్తి తన సంకల్పాన్ని సత్యం చేశాడు, వాళ్ళ యొక్క గురువు యొక్క ఆదేశాలను ఆయన శిరసావహించి విజయం సాధించాడు. ఆయన ఎంత తీవ్రతతో ప్రార్థనలు భగవంతుడికి చేశాడు అనేటువంటిది మీకు తెలియదేమో, మీకు తెలియపరచడం కోసం నేను మాయాపూర్కి వచ్చాను. అక్కడ జరిగిన ప్రభుపాదుల వారి యొక్క లీల మీకు వివరిస్తే మీరు ప్రభుపాదుల వారు వాళ్ళ గురువు గారి యొక్క ఆశయాలను నిర్వర్తించడం కోసం ఎంత తపించాడు అన్న సత్యం మీకు తెలుస్తుందని చెప్పి నేను మాయాపూర్కి వచ్చి విషయం చెప్తున్నాను అని చెప్పి చెప్తున్నానన్న. సో ఇక్కడ బేసిక్గా ఏంటి అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఆటంకాలు ఖచ్చితంగా కలుగుతూ ఉంటాయి. ఎందువల్లంటే ఒక్కోసారి భగవంతుడు మనకు పరీక్ష కూడా ఇవ్వచ్చు, ఈ మార్గంలో మనం విజయం సాధిస్తామా లేదా, లేకపోతే దేవతలు వాళ్ళు కూడా కష్టాలు కలిగించవచ్చు. కానీ మనం మన గమ్యం అన్నటువంటి దాని మీద స్థిర చిత్తం. ఉదాహరణ మనం చూసినట్లయితే ధ్రువుడు, ధ్రువ అంటే స్థిరమైన చిత్తము కలిగిన వాడు. సో ధ్రువుడికి నారదుల వారు స్వయంగా గురువే పరీక్ష పెట్టారు, ఆడుకునే వయసులో ఏంటయ్యా తపస్సు గిపస్సు అని చెప్పి వచ్చాను అరణ్యానికి, పోయి ఆడుకో, ఇది పంతాలకు పట్టింపులకు పోయే వయసు అనుకున్నాం ఇదేమన్నా. అయినా జీవితం అంతా బాగా అనుభవించి చివరికి దశలో రా నువ్వు తపస్సు చేయడానికి. ధ్రువుడు ఏం క్వశ్చన్ చేస్తాడో తెలుసా, స్వామి మీరు చెప్పేది సత్యమే, నేను వృద్ధాప్యం వరకు నేను జీవించే ఉంటానని మీరేమన్నా నాకు గ్యారంటీ ఇవ్వగలరా అని అడుగుతాడు. నన్ను మీరు వృద్ధాప్యంలో రమ్మని చెప్పి చెప్తున్నారు, నేను వృద్ధాప్యం దాకా బతికే ఉంటానని మీరేమన్నా నాకు గ్యారంటీ ఇవ్వగలరా. నారదుల వారు ఆ ప్రశ్నతోటి ప్రసన్నమైపోయి ధ్రువుడికి మంత్రోపదేశం చేస్తాడనమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రోపదేశం. సో అది పట్టుదల, అది పట్టుదల. ఈ పట్టుదలకి ఇంకొక ఉదాహరణ మీకు ఇస్తాను. దేవతలకి గురువు వచ్చి బృహస్పతి, రాక్షసులకి శుక్రాచార్యుల వారు. ఇంద్రుడు బృహస్పతికి కొంచెం అవమానం చేశాడంట, తర్వాత పూర్ణ శరణాగతి కూడా లేదు. కానీ రాక్షసులు మాత్రము శుక్రాచార్యుల వారికి సంపూర్ణంగా శరణాగతి పొంది ఉన్నారన్నమాట. శరణాగతి పొందిన దాని వల్ల, గురువుకి సంపూర్ణ శరణాగతి పొంది ఉండడం వల్ల రాక్షసులు యుద్ధాల్లో గెలుస్తూ ఉన్నారంట, దేవతలు ఓడిపోతూ ఉన్నారు. తర్వాత శుక్రాచార్యుల వారు అమృత సంజీవిని అన్నటువంటి మంత్రంతో రాక్షసులు యుద్ధాల్లో ఎంతమంది చనిపోతూ ఉన్నారో వాళ్ళందరికీ ప్రాణం ఇచ్చేస్తా ఉన్నారు శుక్రాచార్యుల వారు, వాళ్ళు బతికేస్తా ఉన్నారు. సో సైన్యం యుద్ధంలో 1,000 మంది చచ్చిపోయారంటే మరుసటి రోజు మళ్ళీ 1,000 మంది రెడీ యుద్ధానికి రాక్షసులు. బృహస్పతి ఇది కనుక్కున్నాడు అక్కడ జరిగేటువంటిది. కానీ ఆ మంత్రం ఇంత దగ్గర లేదు, బృహస్పతి దగ్గర లేదు, శుక్రాచార్యుల వారి దగ్గర ఉంది. అప్పుడు బృహస్పతి యొక్క కుమారుణ్ణి కచ్చ అతనికి చెప్తాడు, నువ్వు వెళ్ళి శుక్రాచార్యుల వారి దగ్గర శిష్యరికం చేరు, చేరి ఆ యొక్క అమృత అన్నటువంటి ఆ యొక్క మంత్రాన్ని, అమృత సంజీవిని ఆ మంత్రాన్ని నువ్వు తెలుసుకొని రమ్మని చెప్పి చెప్తాడు. తెలుసుకొని రమ్మని చెప్తే ఈ కచ్చ వెళ్తాడు. వెళ్ళి శుక్రాచార్యుల వారికి సాస్త్రంగా నమస్కారం చేసి ఆయనకి తెలిసి నేనెవరో, నువ్వు బృహస్పతి కుమారుడు కదా అంటాడు. అవునంటాడు. మరి నా దగ్గరికి వచ్చావు మీ శిష్యరికం కోసం. సో ఈయనకు తెలిసి ఎందుకు వచ్చాడు, ఈ అమృత సంజీవిని మంత్రం కోసం వచ్చాడు ఈయనకు తెలుసు. సరే శిష్యుడిగా ఉందులే అని చెప్పి అంటాడు. ఎవరైనా శిష్యుడు అవుతారంటే తిరస్కరించకూడదు, సరే ఉండు శిష్యుడిగా ఉండు. ఈయన కొన్ని రోజులు శిష్యరికం చేసిన తర్వాత వెళ్ళి ఆ అమృత సంజీవిని మంత్రం కొంచెం చెప్తారా గురుగారు అంటాడు. ఇంకేమన్నా అడుగు, అది మాత్రం చెప్పను, అది మాత్రం చెప్పను. ఈ లోపల ఏం చెప్తుంది, ఏం జరుగుతుంది అంటే, శుక్రాచార్యుల వారి యొక్క కుమార్తె దేవయాని ఈ కచ్చుణ్ణి ప్రేమిస్తుందన్నమాట. ఇదంతా కూడా గమనించి ఈ రాక్షసులందరూ ఏమనుకుంటారంటే, ఈ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయిపోతా ఉంది, ఈయన అల్లుడైపోతే పొరపాటున గురువుగారు ఈ మంత్రం ఇచ్చేస్తే ఇంక మన పరిస్థితి ఏంటి, వీడి కథ ఏదో తేల్చేయాల అని చెప్పి ఈ కచ్చుణ్ణి తీసుకుని వెళ్ళి చంపేస్తారనమాట. ముక్కలు ముక్కలుగా చంపేసి ఆ శరీర భాగాలన్నీ చిందరవందరగా చల్లేస్తారు, ఎక్కడంటే అక్కడ చల్లేస్తారు. తర్వాత సాయంత్రం అవుతుంది, కచ్చుడు రాలేదు ఆశ్రమానికి. అప్పుడు దేవయాని పోయి శుక్రాచార్యుల వారి దగ్గరికి కచ్చుడు రాలేదు అని చెప్పి బాధపడుతుందనమాట. బాధపడితే ఆయన, సరేమ్మా నువ్వు బాధపడద్దు అని చెప్పి ఈ అమృత సంజీవిని మంత్రాన్ని ఉచ్చరించి కచ్చుణ్ణి బతికిస్తాడు. కచ్చుడు వచ్చేస్తాడు. వచ్చేసి శుక్రాచార్యుల వారి దగ్గరికి వచ్చి, స్వామి చాలా కృతజ్ఞతలు, నాకు ఆ మంత్రం చెప్పండి స్వామి అంట. బతికిచ్చాను కానీ మంత్రం చెప్పనంట. తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమవుతుంది అంటే, ఈ రాక్షసులు మళ్ళా ఈయన కిడ్నాప్ చేస్తారు. ముందేమో ముక్కలు ముక్కలుగా ఖండించేస్తే మళ్ళా తీసుకొని వచ్చేశాడు, ఈసారి అట్ట కాదని చెప్పి ఆయన్ని చంపేసి ఆయన శరీరాన్ని చూర్ణం చేసేస్తారు మిక్సీలో. చూర్ణం చేసేసి తీసుకెళ్లి సముద్రంలో పడేస్తారు. మరలా దేవయాని వచ్చి సాయంత్రం రాకపోయేసరికి శుక్రాచార్యుల వారి దగ్గర ఏడుస్తుంది. ఏడిస్తే ఈయన మళ్ళా అమృత సంజీవిని మంత్రం చెప్పిస్తారు. మళ్ళా వచ్చేస్తాడు కచ్చుడు. వచ్చిన తర్వాత వినమ్రత నిలబడుకొని, స్వామి అమృత సంజీవిని మంత్రం చెప్పండి అంట. చెప్పండి చెప్పండి నేనంట, మంత్రం చెప్పండి. తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళా ఈ రాక్షసులు, ఈసారి ఇట్ట కాదు, చాలా తీవ్రంగా మనం తీసుకోవాలి ఇది, లేకపోతే ఏమైపోతుందో భవిష్యత్తులో మనకు ఆటంకం కలుగుతుందేమో అని చెప్పి. ఇప్పుడు ఒకటేంటి అంటే, రాక్షసులకి భక్తులకి రెండే వ్యత్యాసం అనమాట. రాక్షసులు ఏంటి అంటే ఎప్పుడూ గ్రేట్ ఇన్సెక్యూరిటీలో ఉంటారు. దేవతలు రాక్షసుల కన్నా కొంచెం బెటర్ పీపుల్, అంతేగాని వీళ్ళేం గొప్పవాళ్ళేం కాదనమాట. కొంచెం భగవంతుణ్ణి అనుసరిస్తారు, వాళ్ళు అనుసరించరు, అది వ్యత్యాసం దేవతలకి రాక్షసులకి. వాళ్ళలో కూడా ఇన్సెక్యూరిటీ ఉండదు, కానీ భక్తుల్లో ఏ రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ ఉండదన్నమాట. సో వీళ్ళేం చేస్తారంటే, ఈసారి మరలా కచ్చుణ్ణి అపహరించి చూర్ణం చేసేసి శుక్రాచార్యుల వారు తాగేటువంటి పళ్ళ రసంలో ఆ కచ్చుని యొక్క శరీరాన్ని చూర్ణం చేసింది కలిపేసి ఆయనకి తాగిచ్చేస్తారు. శుక్రాచార్యుల వారే తాగేస్తారు. మరి కచ్చుడు ఎక్కడున్నాడు? పొట్టలో ఉన్నాడు. దేవయాని వచ్చి ఏడుస్తుంది, నా ప్రియుడు అని. అప్పుడు ఈయన ఇప్పుడు మంత్రంగా అని చెప్పాడంటే వీడు పొట్ట తీల్చుకొని బయటకు వచ్చేస్తాడు. శుక్రాచార్యుల వారికి ప్రాణానికే అపాయం. ఇప్పుడు కచ్చుడు లోపల నుంచి ఏమంటాడంటే, గురుగారు మీరేమి అనుకోకపోతే మీ సమస్యకు పరిష్కారం నేను చెప్తానంటాడు. చెప్పబోయ్ అంటాడు. మంత్రం నాకు నేర్పించేశారనుకోండి, మీరు మంత్రం చెప్పిన తర్వాత నేను బయటకు వస్తే మళ్ళా నేను మంత్రం చెప్పి మిమ్మల్ని బతికిచ్చేస్తానంటాడు. మిమ్మల్ని నేను బతికిచ్చేస్తానండి. ఇంక వేరే గత్యంతరం లేక శుక్రాచార్యుల వారు మంత్రాన్ని చెప్పేదానికి ముందు ఒక విషయం చెప్తారు. ఏం చెప్తాడు అంటే, నన్ను బతికించుకునేదానికి నీకు నేను మంత్రం చెప్పట్లేదు, నీ యొక్క ఒబీడియన్స్ అంటే మీ తండ్రి గురువు అయినటువంటి బృహస్పతి ఆయన నీకిచ్చిన బాధ్యతను నెరవర్తించడానికి వాళ్ళు నిన్ను కండకండలు నరికేశారు, అయినా నువ్వు భయపడలేదు. చూర్ణం చేశారు, అయినా నువ్వు భయపడలేదు. మళ్ళా పండ్ల రసంలో కలిపి నాకు తాగిచ్చేశారు. నువ్వు గురువు యొక్క మాటలను శిరసావహించడానికి ఎంత పట్టుదలతో ఉన్నావో దానికి నేను ప్రసన్నమైపోయి నీకు ఈ మంత్రాన్ని ఉపదేశం చేస్తా ఉన్నాను, నీకు ఈ మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నాను అని చెప్పి ఆ యొక్క అమృత సంజీవిని మంత్రాన్ని ఆయన ఉపదేశం చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా మనం ఏంటి అంటే, ఈ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో మనం ఉన్నప్పుడు ఈ ఆటంకాలు వస్తూ ఉంటాయి, మాయ నుంచి డీవియేషన్స్ వస్తూ ఉంటాయి. మనం దేనికి వచ్చాం, ఏం సాధించాలా, ఆ పవిత్రమైనటువంటి భక్తిని ఏ రకంగా పొందాలా, దాంట్లో ఎన్నో ఆటంకాలు ఉంటాయి, రకరకాల ఆటంకాలు ఉంటాయి. ధ్రువుడు కూడా తపస్సు చేసేటప్పుడు దేవతలు అందరూ వచ్చారు, ఇన్క్లూడింగ్ బ్రహ్మ. బ్రహ్మ కూడా వచ్చాడు. వచ్చి, నీ తండ్రి తల్లిదండ్రులు చనిపోయారు, అడవి దహింపబడుతూ ఉంది, ఒక పెద్ద పాము వచ్చి నిన్ను మింగేస్తూ ఉంది, సింహం వచ్చి నిన్ను తినేస్తుంది, రకరకాల భయాలు పెట్టారు, రకరకాల భయాలు పెట్టారు. మనం కూడా భక్తిలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఏదో పెద్దవాళ్ళు సామెత చెప్పినట్టుగా, మేసే గాడిదను కూసే గాడిద చెడిపింది అని చెప్పి. సో మనం భక్తిలో కొంచెం నిరుత్సాహపరిచేటువంటి సందర్భాలు ఉంటాయి. ఎవరో ఒకరు చెప్తారు, అంత భక్తి చేయకూడదు, కొంచెం కొంచెం చేసుకోవాలి, లేకపోతే అది ఇది. సో రకరకాలుగా మనల్ని నిరుత్సాహపరిచేటువంటి సిచ్యుయేషన్స్ ఉండొచ్చు. కానీ మనం ఏంటి అంటే, పట్టుదలతోటి మనం వచ్చింది దేనికి, అది మనం సంపూర్ణంగా పూర్ణత్వాన్ని పొందాలా అనేటువంటి పట్టుదలతోటి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాల, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాల. ఎప్పుడైతే ఇన్ని ఆటంకాలున్నా కానీ పట్టుదలతోటి మనం ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తామో, అప్పుడు పరమాత్మగా హృదయంలో ఉండి భగవంతుడు చూస్తున్నాడు, మనల్ని ఖచ్చితంగా కాపాడతాడు. ఆ పట్టుదలతోటి చేసుకుంటూ పోతూ ఉంటే మనలో ఆ యొక్క మాధుర్యం అన్నటువంటిది ఆ భక్తిలో పెరిగే కొద్దీ తీవ్రత పెరుగుతుంది, తీవ్రత పెరుగుతుంది, తీవ్రత పెరుగుతుంది. సో అందుకని మనం ఆ పట్టుదలతోటి ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తాం. ఆ పట్టుదలతో వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా ప్యూరిటీ కూడా పెరుగుతుంది. ఇక్కడ అందుకనే చెప్తున్నారు, భక్తుని యొక్క పవిత్రత స్థాయి ఎట్లా ఉంటుంది అంటే, దేవతల మీద నిలబడి తన యొక్క ఉపద్రవాన్ని దాటేస్తాడంట. దేవతలు ఆటంకపరచబోతే వాళ్ళ తల మీద నిలబడుకొని దాటేస్తాడంట ఆటంకాన్ని భక్తుడు. అంత ఉన్నతమైన స్థితి. ఒకసారి కేరళలో పూదనం అని చెప్పి ఒక భక్తుడు ఉంటాడనమాట, ఆయన చాలా గొప్ప భాగవతుడు, మంచి భక్తుడు. భాగవతం ప్రతిరోజు అధ్యయనం చేయందే ఉండలేడు ఆయన. అప్పుడు ఆయన ఊరికి కొంత దూరంలో ఒక శివుని మందిరం ఉంది, సంవత్సరానికి ఒక నెల రోజులే ఓపెన్ చేస్తారు ఆ మందిరం, ఆ శివుని మందిరం. సో దర్శనానికి అందరు భక్తులు వెళ్తూ ఉంటే శివభక్తులందరూ, ఈయన కూడా వైష్ణవానాం యథాశంభు అన్నారు, మనం కూడా శివుని అనుగ్రహం తీసుకుందాం అని చెప్పి ఈయన కూడా వెళ్ళాడు. ఇంతకు ముందు రోజుల్లో ఇప్పుడులాగా కాదు, ఇప్పుడు ఏంటి అంటే మనం చాలా బిజీ షెడ్యూల్ అనమాట. టికెట్ ఉదయం దిగుతాము, సాయంత్రానికి బుక్ చేసేసుకొని ఉంటాం. అటు పోయి వెంకటేశ్వర స్వామికి తలకాయడు చూపించేసి మనం చూపించినా చూపట్టుకుపోయినా వాళ్ళు లాగేస్తారు మనల్ని, ఆయన వచ్చేస్తాం అనమాట, పారిపోయేది. ఇంకా మనం భగవంతుడికి ఇచ్చే టైం చాలా తక్కువ, లాస్ట్ ప్రయారిటీ. అందుకనే అప్పుడప్పుడు చెప్తూ ఉంటా నేను, వర్షం పడితే సినిమా పోయేవాడు ఆగడు, బార్ అండ్ రెస్టారెంట్ పోయేవాడు ఆగడు, హోటల్కు పోయేవాడు ఆగడు, గుడికి పోయేవాడు మాత్రం ఆగిపోతాడు. ఏమై రాలేదంటే వర్షం పడింది, లాస్ట్ ప్రయారిటీ. సో ఇంతకు ముందు రోజులు అట్లా కాదు, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ భగవంతుడు, తర్వాత ప్రాపంచిక విషయాలు.
వాళ్ళు ఎక్కడికైనా తీర్థయాత్రకు వెళ్తే అక్కడికి వెళ్ళడం, దర్శనం చేయడం, అక్కడ ఉండేటువంటి సాధువుల యొక్క సాంగత్యం తీసుకోవడం, వాళ్లతో తత్వం వినడం, ఇవన్నీ ఫుల్ ఛార్జ్ చేసుకుని అప్పుడు వచ్చేవాళ్ళు అనమాట. ఈ నెల రోజుల పూజనం ఆ మందిరంలో కూర్చొని శివ మందిరంలో ఆ వచ్చిన భక్తుల కోసం భాగవతం చదువుతా ఉన్నాడు, భాగవతం చదువుతా ఉన్నాడు. నెల రోజులు అట్లా అయిపోయింది, ఇంకా గుడి మూసేస్తారు. అప్పుడు బయలుదేరి అందరు వెళ్ళిపోతా ఉన్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ పూజనం రియలైజ్ అయింది ఏంటి అంటే, ఈయన భాగవతం గుళ్ళో మర్చిపోయాడు, భాగవతం మర్చిపోయాడు. సో మళ్ళా పరిగెట్టుకుంటూ భాగవతం కోసం తిరిగి వచ్చాడు. వచ్చేసరికి తలుపు తాళం వేస్తుంది ఈ మందిరానికి. ఆ తాళం రంధ్రం ఉంటుంది కదా తాళం పెట్టడానికి, లోపల నుంచి ఏదో మాటలు వినిపిస్తా ఉన్నాయి. ఏం జరుగుతుందా లోపల అని చెప్పి ఆ రంధ్రంలో కనుబెట్టి చూశాడనమాట పూదనం. చూస్తే ఈయన విడిచిపెట్టినటువంటి భాగవతాన్ని శివుడు చదువుతూ పార్వతికి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు లోపల, పార్వతీదేవికి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. అదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పార్వతీదేవిని శివుడు అడిగాడు, ఎంత మధురంగా ఉంది కదా భాగవతం అని చెప్పి అన్నాడు. పార్వతీదేవి, స్వామి మీరేమీ అనుకోకపోతే ఒక్క విషయం అని చెప్పు దేవి అన్నాడు. చాలా బాగుంది భాగవతం, కానీ మీరు వివరించేదానికన్నా ఆ పూదనం భక్తుడు వివరిస్తే ఇంకా మధురంగా ఉంది అంటుంది. మీరు వివరించేదానికన్నా ఆ భక్తుడు పూదనం ఆయన వివరిస్తే ఇంకా మధురంగా ఉంది, ఇంకా మధురంగా ఉంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఒకటి, దాన్ని కూడా డిస్కస్ చేస్తాం మనం. ఇంకో పాయింట్ ఒకటి ఏం చెప్తున్నారంటే, భక్తులకు భగవంతుడు ఎప్పుడు రక్షణ కల్పిస్తాడు, అదొక పాయింట్ ఉంది. ఇదే పూదనం ఒకసారి గురువాయూరు వెళ్తూ ఉంటాడు. గురువాయూరు వెళ్తూ ఉంటే అంతకు ముందు రోజుల్లో పెద్ద పెద్ద అరణ్యాలు, దారిలో దొంగలు ఉండేటువంటి వాళ్ళు, దారి కాసి ఈ యాత్రికుల దగ్గర దోచేసుకునేటువంటి వారు. సో ఒకసారి ఈ దొంగలు ఏంటి అంటే ఈ పూదనం మీద పడతారు. పడి వాళ్ళందరూ, ఏయ్ నీ దగ్గర ఉండేటువంటి ఇచ్చేయంటే ఆయన ఈ రింగు అది ఇది అన్ని ఇచ్చేస్తాడు, ఇచ్చేస్తాడు. మామూలుగా ఈ రింగు ఇవన్నీ ఏంటి అంటే, ఇప్పుడంటే ఏటీఎం కార్డులు ఉన్నాయి అవసరమైనప్పుడు డబ్బులు తీసుకునేదానికి. దానికి ఇంతకు ముందు రోజుల్లో అవి కేవలం అలంకరణే కాదు, సేఫ్టీ కూడా. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే ఏదో అది ఇచ్చేసి, ఎవరైనా ఆయన నాకు కొంచెం భోజనం పెట్టు, లేకపోతే ఎమర్జెన్సీకి వాడుకునేదానికి అవన్నీ కూడా పెట్టుకునేవాళ్ళు అనమాట. సో ఆయన అన్నీ ఇచ్చేశాడు, రింగు అది ఇది ఇచ్చేశాడు, అన్నీ ఇచ్చేశాడు. ఇచ్చేసి భాగవతం మాత్రం మూట పెట్టుకోనున్నాడు. వాళ్ళేమనుకున్నారు, చిన్న చిన్న ఇచ్చేసి పెద్దది పెట్టుకుని ఉన్నాడు, భాగవతం సైజు పెద్దదిగా ఉంది కదా మూట, పెద్దది పెట్టుకుని ఉన్నాడు, ఏయ్ అది ఓన్. అప్పుడు ఈ పూదనం అన్నాడు, స్వామి మీరు అడిగినవన్నీ ఇచ్చేశాను, ఇది నా ప్రాణం స్వామి, ఇది ఇవ్వలేను. రే చూసావురా మనం అనేది కరెక్టేరా, ప్రాణం అంటున్నాడంటే ఎంత విలువైందో రా ఇది, అందుకని ఇది ఇవ్వకుండా చిల్లర చిల్లర ఉంగరాలు ఇవన్నీ ఇచ్చేశాడరా మనకు, ఏయ్ అది ఇస్తావా ఇవాన్. లేదయ్యా ఇది నాకు ప్రాణమయ్యా, ఇది లేకుండా ఉండలేనయ్యా, ఇది ఒక్కటి వదిలేయండి అయ్యా. వాళ్ళు దాన్ని పట్టుకుని గట్టిగా లాగబోతా ఉంటే ఈయన గట్టిగా పట్టుకొని గురువాయరప్పన్ 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 అని చెప్పి పెద్దగా అరిచాడు అనమాట. ఈ లోపల ఒక పెద్ద ఆజానుబాహుడు ఆయన తెల్లటి గుర్రం మీద వచ్చాడు. వచ్చి వీళ్ళందరితో కూడా గొప్పగా యుద్ధం చేసి తరిమేశాడు వీళ్ళందరూ. ఈ దొంగలందరూ పారిపోయారు. పారిపోయేటప్పుడు ఆ ఉంగరాలు గింగరాలు అన్ని కూడా ఆడేపడేసి వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈ పూదనం అడిగాడు అనమాట, ఎవరు స్వామి మీరు అన్నాడు. పక్కన ఏదో రాజ్యం పేరు చెప్పి, ఆ రాజుకు మంత్రిని నేను, ఇట్లా పోతా ఉన్నాను, నువ్వేదో అపాయంలో ఉన్నట్టు నీ అరుపులు వినిపించాయి, గురువాయరప్పన్ గురువాయరప్పన్ అని పిలిచారు కదా అన్నాడు. మీ పేరేంటి స్వామి అన్నాడు. నా పేరు వేరే అయితే ఇది ఎందుకు వస్తానయ్యా, నా పేరు గురువాయరప్పన్ అన్నాడు. నా పేరు వేరే అయితే నేను ఎందుకు వస్తానయ్యా, నువ్వు పిలిచింది గురువాయరప్పన్ గురువాయరప్పన్, నా పేరు గురువాయరప్పనే, అయితే రేమో నేను మంత్రిని, అక్కడ రాజుకి నన్ను పిలిచావు కదా వచ్చాను అని చెప్పి ఈయన పూదనం సంతృప్తి చెందాడు. సంతృప్తి చెంది, స్వామి నన్ను కాపాడిన దానికి మీకేదో కానుక ఇచ్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఆ ఉంగరం తీసి ఆయన చేతికి పెట్టాడు. నాకు దేనికే కానుక అంటే, లేదు స్వామి ఉంచుకోండి అని చెప్పి ఆ ఉంగరం తీసి చేతికి పెట్టాడు. పెట్టేసి ఈయన ఆయన వెళ్ళిపోయాడు. ఈయన బయలుదేరి గురువాయూరుకు వచ్చాడు. గురువాయూరుకు వస్తే ప్రధాన అర్చకుడు ఈ పోతనం రాగానే ఏమయ్యా ఈ ఉంగరం నీదేనా అని అడిగాడు. మీ దగ్గరికి ఎట్టొచ్చింది స్వామి అన్నాడు. నిన్న నువ్వు మా స్వామి గురవాయరప్పని చేతికి తొడిగావంట, నువ్వు వస్తే నీకు ఇచ్చేయమని నాకు ఇచ్చాడు అన్నాడు ప్రధానాజ్. అంటే నిన్న నన్ను కాపాడడానికి వచ్చింది గురువాయరప్పన? అవును. ఏం కాపాడడానికన్న? అప్పుడు ఈయన మొత్తం వివరించాడు. వివరిస్తే అప్పుడు ఆ పూజారి ఆనందానికి అవధుల్లేవు. ఎంత గొప్ప భక్తుడివయ్యా, నువ్వు ఆపదలో ఉండేసరికి స్వయంగా నిన్ను రక్షించడానికి ఆ మంత్రి కాదు, అది కాదు, ఇది కాదు, ఎల్లరికీ దేవదేవుడు ఆ గురవాయరప్పనే వచ్చాడు. నువ్వు వేసిన ఉంగరం ఆయన చేతికి ఉండింది ఉదయం. నేను అడిగాను, స్వామి ఈ ఉంగరం ఎక్కడి నుంచి వచ్చింది మీకు అంటే, నువ్వు వేసావని చెప్పి చెప్పాడు, నీకు ఇచ్చేయమని చెప్పి నాకు ఇచ్చాడు. సో భగవంతుడు నమే భక్త ప్రణశ్యతి, నాకెవరూ లేరు అనుకున్నోడికి నేనున్నాను నీకు అని చెప్పి భగవంతుడు ఉంటాడు. అయితే మన విశ్వాసం ఆయన మీద లేదు. మన విశ్వాసం మొదట మన తెలివితేటలు, మన శక్తి, మన యుక్తి, మన డబ్బు, వీటన్నిటి మీద పెట్టుకొని అదేవి కాదు అంటే అప్పుడు లాస్ట్లో ఒకసారి ట్రయల్ వేద్దాం, కృష్ణ నువ్వేమన్నా చూడగలవా సమస్య లాస్ట్లో. కానీ ఆ భగవంతుడు ఆ భక్తులను రక్షించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు, ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. సో అందువల్ల మరి మనకు సందేహం కలగచ్చు, ప్రభుజీ మనం కూడా భక్తులమే కదా, మరి మనకు కూడా రెడీగా ఉంటారా రక్షించడానికి. ఒకసారి ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక డివోటీ వచ్చి కంప్లైంట్ ఇస్తారు. ఈ డివోటీ కారు 90 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఇంకా ఎక్కువ స్పీడ్లో నడుపుతా ఉన్నాడు, నాకేమో భయం వేస్తుంది ఆయన వెనకాల కూర్చొని పోవాలంటే. నేను చెప్తున్నాను ఎందుకే అంత వేగంగా నడిపిస్తావంటే, ఏ కృష్ణ ఇస్ దేర్ అంటున్నాడు, కృష్ణుడు ఉన్నాడని చెప్పి అంటున్నాడు. సో అప్పుడు మన భక్తులు మామూలుగా డ్రైవింగ్ చేస్తున్నాము అంటే లోపల ఉండేవాడు ప్రశాంతంగా ఉండాలి, అప్పుడు అది పర్ఫెక్ట్ డ్రైవింగ్ అనమాట. వీళ్ళు గుండె పట్టుకొని అయితే కొంచెం జపం సీరియస్గా చేసే ఛాన్స్ ఉంది అప్పుడు, జపం సీరియస్గా చేసే ఛాన్స్ ఉంది. నేను అక్కడ చెప్తాను కదా, ఒక ప్రవచనం చెప్పే వ్యక్తి, బస్సు డ్రైవరు, ఇద్దరు చనిపోయిన తర్వాత యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్లారంట. ఈ ప్రవచనం చెప్పేవాడేమో నరకానికి పోతాడంట యమధర్మరాజు, ఈ బస్సు డ్రైవర్ ఏమో వైకుంఠానికి పోతాడు. ఆ ప్రవచనం చెప్పేవాడికి చాలా కోపం వచ్చిందంట, నేను రోజు ప్రవచనం చెప్తాను, నేనేంటి నరకానికి వెళ్ళడం అన్నాడు. యమధర్మరాజు చెప్పాడు, ప్రవచనంలో కృష్ణుడి గురించి ఒక్క మాట కూడా చెప్పేవాడివి కాదు, నేను ఇంద్రుడిని చంద్రుడిని నా గొప్పలు చెప్పుకునేవాడివి, కానీ ఈ బస్సు డ్రైవరు చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసేవాడు, టర్నింగ్లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు, వాడు జుమ్ జుమ్ అని కట్ చేస్తుంటే ప్రయాణికులు భయంతో కృష్ణ రామ గోవింద అనుకునే, కొన్ని వేల మంది ప్రయాణికుల చేత వీడు నామం చూపించాడు, అందుకని వీడు వైకుంఠానికి వెళ్తా ఉన్నాడు, వైకుంఠానికి వెళ్తా. సో ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, చాలా వేగంగా డ్రైవ్ చేస్తా ఉన్నాడు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు, ఏమయ్యా కృష్ణుడున్నాడు కృష్ణుడున్నాడు అని చెప్తున్నావంట, కృష్ణుడికి నువ్వు సర్వీస్ చేయడానికి ఉన్నావా సర్వీస్ తీసుకునేదానికి ఉన్నావా? నువ్వు ర్యాష్గా డ్రైవింగ్ చేసుకుంటా ఉంటే కృష్ణుడిని వెనకాల కాసుకొని కూర్చొని ఉండాలి, నిన్ను కాపాడడానికి నేను కాసుకొని కూర్చొని ఉండాలి, అది కాదు పద్ధతి. మ్యాక్సిమం భక్తుడు ఆయనకు పని చెప్పకుండానే ఉంటాడు, ఆయనకు పని చెప్పకుండానే ఉంటాడు. సో ఇవన్నీ కూడా అవగాహన్ని బట్టి ఉంటాయన్నమాట, అవగాహన్ని బట్టి ఉంటాయి. సో మనం ఏంటి అంటే భక్తిలో ఆ తీవ్రత, నిజంగా మనం భక్తుడు ఎప్పుడు అవగలము అంటే హృదయంలో ఈ ప్రాపంచిక విషయాలు ఏమీ లేకుండా సంపూర్ణంగా భగవంతుని మీద శరణాగతి పొందినటువంటి వ్యక్తి. ఈవెన్ దేవతల్లో కూడా కామమిశ్రమం ఉంది, కామమిశ్రమం ఉంది. భక్తుడు ఏ రకమైన కోరిక లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ దేవతలు ఆటంకాలు కలిగిస్తారు అనేది కూడా కొంచెం డిస్కస్ చేయొచ్చు మనం. గౌతమ్ ముని, ఇప్పుడు పుష్కరాలు వస్తూ ఉన్నాయి గోదావరిలో, గౌతమ్ ముని పుష్కరానికి అంత ప్రాశస్తం రావడానికి కారణం ఏంటో చెప్తారు. గౌతమ్ ముని భార్యను చెరపట్టడానికి ఇంద్రుడు గౌతమ్ ముని వేషంలో వెళ్తాడు, వెళ్ళి ఆ పవిత్రతను ఆటంకపరుస్తాడు. అది గౌతమ్ మునికి తెలిసి ఆయన శపిస్తాడు ఇంద్రుణ్ణి, నీ శరీరం అంతా యోని రూపాల్లో ఉంటుంది అని చెప్పి శపిస్తాడు. మరలా తప్పిదని తెలుసుకొని గౌతమ్ ముని పాదాల మీద పడి వేడుకుంటాడు, ఇటువంటి దుర్భరమైన శాపం చావడం మేలుగానేటువంటి శాపం కాదు, నన్ను అనుగ్రహించండి. అప్పుడు గౌతముని కరుణించేమంటాడంటే, బయట చూసే వ్యక్తికి అట్లా కళ్ళులాగా కనిపిస్తుంది, నీకు మాత్రం యోనులాగానే ఉంటుంది. కానీ ఆ అవమానం తట్టుకోలేక చాలా దుర్భరమైనటువంటి బాధ అనుభవిస్తూ ఉంటాడు. ఒకసారి బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు తన బాధను చెప్పుకునేదానికి. అప్పుడు బ్రహ్మ ఏం సలహా ఇస్తాడు అంటే, నా భక్తుడు పుష్కర తీర్థమై ఉన్నాడు. పుష్కరుడని ఒక వ్యక్తి బ్రహ్మ కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై నీకేం వరం కావాలా అంటే, ఒక పుణ్య తీర్థంగా నేను తయారు కావాలా, నాలో ఎవరన్నా వచ్చి స్నానం చేస్తే వాళ్ళు కూడా పవిత్రులు అయిపోవాలి, ఎటువంటి పాపాత్ముడైనా కానీ. బ్రహ్మ అటువంటి కోరికకి చాలా ప్రసన్నమైపోతాడు. సో భక్తులు చూడండి, ఎప్పుడు కూడా పరదుఃఖ దుఃఖి అన్నారు. వైష్ణవ అంటే పరదుఃఖ దుఃఖి. మనం కూడా ప్రతి ఒక్క వ్యక్తిని ఆత్మగా చూసి వీళ్ళని ఎట్లా మార్చాలా, ఎట్లా కృష్ణుని దగ్గరికి తీసుకురావాలా. శిల ప్రభుపాదుల వారు కులము మతము దేశము చూడకుండా మానవాళినంతా ఉద్ధరింపజేయాలని ప్రపంచమంతా కృష్ణతత్వాన్ని బోధించారు. మనం ఎవరిని కాపాడలేం, కృష్ణుణ్ణి ఇవ్వడం ద్వారానే వాళ్ళని కాపాడగలం. మనం కృష్ణుడు కాపాడగలడు, మనం కాపాడలేం. అందుకని ప్రభుపాదుల వారు ఆయన విశ్వమంతా కూడా నిర్విరామంగా విరామం లేకుండా తిరిగి 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 ఈ తత్వాన్ని ప్రచారం చేసి జీవుల్ని కాపాడాల. మనం కూడా ప్రచారం చేస్తాం, మన ఇంటెన్షన్ ఎట్లుంటుంది, నేను మంచి స్పీకరా, లేకపోతే నాకు ఒక గ్రూప్ ఏర్పడుతుందా, లేకపోతే ఇంకోట ఇంకోట ఏదో ఒక మోటివేషన్తో చేస్తాం. కానీ నిజంగా ఈ తత్వం ఇచ్చి వాళ్ళలో మార్పు వస్తే చాలు, నాకు కాదు వాడు ఫాలోవర్, కృష్ణుడికి ఫాలోవర్ అయితే చాలు. అది మనం ప్రభుపాదుల వారిలో చూడొచ్చు. అందుకనే చాలా మంది వాళ్ళ ఆశ్రమాలకి చిన్మయ మిషన్, రామకృష్ణ మిషన్ వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు, కానీ ప్రభుపాద మిషన్ అని పెట్టుకోలేదు ప్రభుపాదుల వారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత నిస్వార్థమైనటువంటి కృష్ణ భక్తుడు ప్రభుపాదుల వారు అనేటువంటిది. ఆయనలో స్వార్థమేం లేదు, ఆయనలో కేవలం ఆ కృష్ణుడిని ఇతరులకు ఇస్తే చాలు, ఆ తపన తప్పించి ఇంకొకటి లేదు ప్రభుపాదుల వారిలో. ఇక్కడ కూడా ఈ పుష్కరుడు తన స్వార్థం కోసం ఏం కోరుకోలేదు, నేను ఒక పుణ్య తీర్థం కావాలా, ఆ తీర్థంలో ఎటువంటి వ్యక్తి వచ్చి స్నానం చేసినా వాడు పునీతుడవ్వాలా, పవిత్రుడవ్వాలా. బ్రహ్మ ప్రసన్నమైపోయి తదాస్తు అన్నాడు. రాజస్థాన్లో ఆ పుష్కర్ అన్న ప్రదేశంలో అంత పెద్ద ఎడారిలో ఒక పెద్ద తీర్థంలాగా పుష్కరుడు తయారయ్యాడు. అదొక్క దగ్గరే బ్రహ్మ దేవాలయం ఉందన్నమాట. అప్పుడు ఇంద్రుడికి చెప్పాడు, నీ శాపం నుంచి విముక్తి పొందాలంటే పోయి ఆ పుష్కరంలో స్నానం చేయన్నాడు బ్రహ్మ. ఇంద్రుడు అక్కడికి వెళ్ళి స్నానం చేశాడు, శాపం నుంచి విముక్తిని పొందాడు. విముక్తి పొందేసరికి ఈ విషయం దేవతలందరికీ తెలిసింది. దేవతలకు అందరికీ తెలిసి దేవతలు వాళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేసుకున్నారు. ఏమని అంటే, స్వామి అందరూ పుష్కర దగ్గరికి వచ్చి స్నానం చేసే అవకాశం ఉంటుందో ఉండదో, సంవత్సరానికి ఒక్కొక్క పుణ్యనది మీద పుష్కరుని యొక్క ప్రభావం ఉండేటట్టుగా ఆయన నీ భక్తుడు కాబట్టి మీరు ఆదేశం ఇవ్వండి అన్నారు. బ్రహ్మ వాళ్ళ యొక్క విజ్ఞప్తికి ప్రసన్నమయ్యి పుష్కరుడికి ఆదేశం ఇచ్చారు, ఒక్కొక్క సంవత్సరం ఒక్క పుణ్యతీర్థం మీద నీ ప్రభావం ఉండాలా. సో ఈ సంవత్సరం గోదావరి నది, వచ్చే సంవత్సరం కృష్ణా నది, తర్వాత కావేరి, తర్వాత తామ్రపాణి. సో అట్లా ఒక్కొక్క నది మీద పుష్కరుని యొక్క ప్రభావం ఉంటుంది. ఈ పుష్కరాలకు ప్రత్యేకత ఏంటి అంటే, పురుషోత్తమ మాసంలో పుష్కరం రావడం అన్నటువంటిది 140 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. అట్లాగా 140 ఇయర్స్కి ఒకసారి ఈ పురుషోత్తమ మాసంలో పుష్కరం వస్తుందంట. అది చాలా ప్రత్యేకత ఈసారి అనమాట. సో ఈ రకంగా ఇక్కడ ఇంద్రుడు గౌతముని ఎంత అపరాధం చేశాడు. ఎందువల్లంటే దేవతల్లో కూడా ఈ ఇంద్రియ నిగ్రహం అన్నటువంటిది ఉండదు. ఇక్కడ ఇంకొక పాయింట్ ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు భాష్యంలో, భక్తులు దేవతల కన్నా ఉన్నత స్థితిలో ఉంటారు అనేటువంటి ఒక పాయింట్ చెప్తూ ఉన్నారు ప్రభుపాదుల వారు. ఎందువల్ల దేవతల కన్నా ఉన్నత స్థితిలో ఉన్నారు భక్తులు అంటే, దేవతలకు కూడా సాధ్యం కానటువంటి ఇంద్రియ నిగ్రహం అన్నటువంటిది భక్తుల్లో ఉంటుంది కాబట్టి. దేవతలకు కూడా సాధ్యం కాదు ఇంద్రియ నిగ్రహం అన్నట్టు, కానీ భక్తుల్లో ఉంటుంది. అందుకని దేవతల కన్నా భక్తులు ఉన్నత స్థానంలో ఉంటారు. సో అందుకని ప్రభుపాదుల వారు చెప్పారు, నా మందిరంలో మన మందిరాల్లో మీరందరూ కూడా ఆ సాధువుల్లాగా ఉండాలా. ప్రజలు వచ్చినప్పుడు ఈ సద్భావనలు వాళ్ళకి మనం బోధించాలా, బోధించి వాళ్ళలో పరివర్తన తీసుకురావాలా, మార్పు తీసుకురావాలా, మార్పు తీసుకురావాలా. తర్వాత ఈ గోదావరి పుట్టడం కూడా అది కూడా ఒక మహత్తరమైనటువంటి ఇదన్నమాట. పార్వతీదేవి ఆమె ఒకసారి వినాయకుడిని పిలిచి చెప్పిందంట, గంగ ఎప్పుడు శివుని తల మీద ఉంటుంది, నేను తట్టుకోలేకుండా ఉన్నాను, నేను తట్టుకోలేకుండా ఉన్నాను. అప్పుడు విఘ్నేశ్వరుడు అన్నాడంట, అమ్మా నీకు మాటిస్తున్నా, నేను గంగను దించేస్తానన్నాడు, గంగను దించేస్తాను. ఏమైంది అంటే విరజానదే భగవంతుని పాదాలు, త్రివిక్రమ రూపంలో భగవంతుడు ఆధ్యాత్మిక ఆకాశం, ఆయన బ్రొటన వేలు తగిలి ఆధ్యాత్మిక ఆకాశానికి చిల్లిపడిందంట. అక్కడి నుంచి గంగ ఉద్భవించింది. గంగ అంత పైనుంచి ఉద్భవిస్తే ఆ ఫోర్స్ భూమి తట్టుకోలేదంట. అందుకని శివుడు ఏం చేశాడు అంటే ఆ ఫోర్స్ను తట్టుకునేదానికి ఈయన తలడ్డం పెట్టాడు. వైష్ణవానాం యథాశంభో, పరమ వైష్ణవుడు ఆయన. సో ఎప్పుడైతే ఆ క్షీరసాగరాన్ని చిలికేటప్పుడు కూడా విషం పుట్టింది. ఒకసారి ప్రభుపాదులు వారిని ఎవరో క్వశ్చన్ చేస్తారు, శివభక్తులు మేము శివభక్తులము అందుకని గాంజాయి తాగుతాం అని చెప్పి అంటారు. ప్రభుపాదులు వారు చెప్తారు, శివభక్తులు గాంజాయి తాగాడని మీరు అనుకుని గాంజాయి తాగితే శివుడు ఆ పాల సముద్రం చిలికినప్పుడు కాలకొట్టి విషం కూడా తాగాడు, అది కూడా తాగండి మీరు అన్నాడు. అదే అది కుదరు, మరి ఒకటి తాగి ఒకటి తాక్కుండా అది కూడా తాగాలి. సో ఈయన కరుణతోటి ఆ గంగను తల మీద ఉంచుకున్నాడు శివుడు, తల మీద ఉంచుకున్నాడు. సో ఈమెమో నేను ఓర్వలేకుండా ఉన్నాను దించేయాల. అప్పుడు గణేష్ ఏం చేశాడు అంటే గౌతముని ఆశ్రమంలో దేశమంతా కరువు అంట, ఆయన ఒక్క ఆశ్రమంలో మాత్రం ఉదయం పంటేస్తే సాయంత్రానికి ధాన్యం వచ్చేసేది, సాయంత్రానికే. ఈయన ఏం చేశాడంటే ఒక గోవును ఒక దాన్ని తీసుకుని వెళ్ళి ఆ పొలంలోకి వదిలేశాడు వినాయక స్వామి. వదిలేస్తే అది పోయి పంట తినేస్తూ ఉంది, తినేస్తూ ఉంటే గౌతమ్ముని ఏం చేశాడు అంటే దర్భ ఒకటి తీసుకొని చేయి అని తరవడానికి విసిరాడు. దర్భ తగిలితే ఏమవుతుందండి, కానీ గోవు చచ్చిపోయింది. చనిపోయేసరికి వినాయకుడు ఏమని చేశాడు, గోపబాలుడు రూపంలో వచ్చేసి, ఏమయ్యా సాధువు గోహత్య చేశావు కదయ్యా, ఇదే దాన్ని తరవడానికి ప్రయత్నించాను బాబు, ఇది చచ్చిపోయింది. అమ్మమ్మమ్మ నువ్వు ఎట్లా ప్రయత్నం చేసినా గోహత్య చేశావు, ఇంకా ఈ పాతకం నుంచి బయటపడాలంటే లేకపోతే అసలు నీవు సంపాదించిన తపశ్శక్తి అంతా నిర్వీర్యమైపోతుంది, అది ఇది అన్నాడు. అసలు విషయం చెప్పయ్యా, ఎట్ట ఈ పాతకం నుంచి బయటపడాలి చెప్పన్నాడు. ఈ ప్రదేశంలో గంగగాన ప్రవహిస్తే అప్పుడు ఈ నువ్వు ఈ పాతకం నుంచి విముక్తిని పొందుతావు. సరే పోయి బ్రహ్మగిరి త్రయంబకేశ్వర్లో అక్కడ కూర్చున్నాడు తపస్సుకి గౌతమ్ముని. కఠోరమైన తపస్సు చేశాడు శివుడి కోసం. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమవగానే ఏంటి ఆయన నీ కోరిక అంటే, మీరు గంగను విడుదల చేయాలా, ఈ ప్రదేశంలో ప్రవహిస్తే నేను చేసిన పాపం నుంచి విముక్తి కలుగుతుంది. గంగకు తెలుసు ఈ కుట్ర, ఆమంటుంది అబ్బే నేను దిగను అంటుంది, నేను దిగను స్వామి, మీకు తెలియదు కుట్రది నన్ను తరిమేయడానికి, అప్పుడు నేను మాట ఇచ్చాను నువ్వు ఖచ్చితంగా ఇక్కడ దిగాల్సిందే. ఆమె ససేమిర ఒప్పుకోకపోయేసరికి మోకాళ్ల మీద శివుడు వంగి తన జటాజుటములు ఆ ముడి విప్పి బలవంతంగా గంగను కిందకి తోస్తారనమాట. ఆయన తోసినప్పుడు ఆయన జటాజూటములు ఆ పర్వతాన్ని రాసుకున్నాయంట. ఈ రోజుకి కూడా ఆ బ్రహ్మగిరుల మీద ఆ మార్క్స్ ఉంటాయన్నమాట. అక్కడ గంగ పడుతుంది. ఈ గోదావరి గంగ కన్నా ముందు వచ్చిందనమాట. అందుకని చెప్పి ఈమె పేరేమిటి అంటే వృద్ధగంగ, వృద్ధగంగ. సో గోహత్యా పాతకం నుంచి విముక్తిని కల్పించడం కోసం ఉద్భవించింది కాబట్టి గోదావరి అని నామధేయం వచ్చింది. గోదావరి అని నామధేయం వచ్చింది. సో ఇక్కడ ఈ శ్లోకం ప్రకారం మనం గమనిస్తే
ఆటంకాలు ఆధ్యాత్మిక జీవితంలో దేవతల ద్వారా రావచ్చు, మన మనసు ద్వారా రావచ్చు. మన మనసులో పూర్ణత్వం లేని దానివల్ల భక్తిలో ఉన్నప్పుడు కూడా మనకు కొన్ని కోరికలు కలగచ్చు. కొంతమంది డబ్బు చూస్తే మెలికలు తిరిగిపోతారు, కొంతమంది స్త్రీని చూస్తే వాళ్ళు నిలదొక్కుకోలేరు, కొంతమంది పేరు ప్రతిష్టలు వాళ్ళకి వా ప్రభూ అంటే అప్పుడప్పుడు జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఈయన వచ్చి ఫస్ట్ ఒక బాణం వదులుతాడు అనమాట, బా ఏం భక్తులు ప్రభు మీరు అంటాడు. ఆయన అంటాడు నేనేం భక్తున్నయ్యా, నీ అంత భక్తి నాకెక్కడుందే. ఆ పొగర్త ఈయన దగ్గరిని పొందడానికి ఈయన మొదట వదులుతాడు బాణం, ఏం భక్తులు ప్రభు మీరు అంటాడు. ప్రభుపాదులు వారు చెప్తారు, నా ఈపు నువ్వు గీరు, నీ ఈపు నేను గీరుతాను. యు స్క్రాచ్ మై బ్యాక్, ఐ విల్ స్క్రాచ్ యువర్ బ్యాక్. ఈ స్క్రాచింగ్లో ఏమైపోద్ది అంటే కాలానికి చిల్లి పడుతుంది. యమధర్మరాజు మనల్ని లాక్కొని వెళ్ళిపడతాడు. మనం ఒకరినొకరు పొగుడుకుంటా అది చేసుకుంటా ఇది చేసుకుంటా కాలం అట్లా వ్యయమైపోతుంది. తర్వాత లాస్ట్కి మనకు భక్తి చేసుకునేదానికి టైం లేదన్నమాట. సో అందువల్ల మనం ఏంటి అంటే ఈ కామ, కాంచన, కీర్తి ఇవి మూడు ఆటంకాలు అన్నమాట. మనం చాలా చాలా కేర్ఫుల్గా అవి మనల్ని ఆటంకపరచడానికి వచ్చినప్పుడు గమనించుకొని మనం వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి. ఒక్కోసారి ఏంటి మనం దాన్ని గమనించలేము. ఆ మాయ ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రావణాసురుడికి ఎంతమంది చెప్పారు సీతను అపహరించడం తప్పని, కానీ వాడు రియలైజ్ కాలేదు. అటువంటిప్పుడు మనం ఏంటి అంటే వేరే భక్తుల యొక్క సహాయాన్ని తీసుకోవాలి. అందుకని చైతన్య మహాప్రభు చెప్పారు, భగవద్భక్తుల సాంగత్యం అన్నటువంటిది ఫెన్సింగ్ లాంటిది, ప్రొటెక్షన్ అన్నమాట. సో మనకెప్పుడైనా ఒక భక్తుడు సలహా ఇచ్చినప్పుడు మనం అతన్ని శ్రేయోభిలాషిగా భావించి మనం తీసుకోవాలి. బయట ప్రపంచంలో ఏంటి అంటే మనం చెడిపోతే చూడాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ భక్తులే మన శ్రేయోభిలాషి. మనం ఈ భక్తి మార్గంలోంచి తప్పుకుంటూ ఉంటే వాళ్ళు మనల్ని అరే నాయన కేర్ఫుల్గా ఉండు, డివేట్ అవ్వద్దు, దానికి మనం కోప్పడకూడదు. బా నాకు చెప్పేంత డోడే కానీ నువ్వు చూసుకో, లాస్ట్లో నష్టపోయేది ఎవరు, నువ్వే నష్టపోతావు. సో అందువల్ల మనం ఇవన్నీ చాలా కేర్ఫుల్గా ప్రభుపాదులు వారు ఆయన టీచింగ్స్లో చెప్పేవారు. ఎప్పుడు కూడా నెవర్ ఫర్గెట్ యువర్ గోల్, నీ గమ్యం, నువ్వు ఎందుకు వచ్చావు కృష్ణ భక్తిలోకి అది మర్చిపోవద్దు. కానీ ఈ మాయా ప్రపంచంలో అప్పుడప్పుడు మరపు అనేది వస్తూ ఉంటుంది. మనం కేర్ఫుల్గా మన యొక్క గమ్యాన్ని మనం చేరుకునేదానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. కానీ ఎవరిలో అయితే తీవ్రత ఉంటుందో భగవంతుడు ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. అందుకని ఇంగ్లీష్లో కూడా ఒక సేయింగ్ ఉంది, దోజ్ హూ వాంట్స్ టు హెల్ప్ దెమ్ సెల్ఫ్ గాడ్ విల్ హెల్ప్ దెమ్. నువ్వు నిన్ను కాపాడుకోవాలనుకుంటే భగవంతుడు నీకు హెల్ప్ ఇస్తాడు. నీకు అది ఉద్దేశం లేకపోతే భగవంతుడు హెల్ప్ ఇస్తే ఏమైనా నీకు పని పాటలేవు, నాకెందుకు హెల్ప్ చేయడానికి వచ్చావు అని భగవంతుడు అన్నా అంటాం మనం. అందుకని చెప్పి నువ్వు నిన్ను ఉద్ధరింప చేసుకోవాలంటే భగవంతుడు నీకు హెల్ప్ చేస్తాడు. అది ఇక్కడ హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్?
ఇప్పుడు చెప్పారు గారు ఉత్తమం చెప్పకపోయినా ఇప్పుడు భక్తు ఒకనొకనే దగ్గరికి వెళ్ళి ఏదో విధంగా ఆశ గ్లోరిఫై చేస్తాడు, అది ఒక రకంగా ఉత్తమం చెప్పకపోయినా లెక్కలో తీసుకొచ్చాము. కానీ సాధన చేస్తుంటే భక్తులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళు నిందించడము లేదా ఇవన్నీ చేస్తుంటే దాని యొక్క పర్యవసానం ఏ విధంగా ఉంటుంది, వైష్ణవ ప్రాధం వల్ల పొందే నష్టాన్ని కొద్దిగా తెలియజేస్తే తెలుస్తానుకుంటున్నాను.
జీవగోస్వామి షట్ సందర్భలో ఏం చెప్పారు అంటే వైష్ణవ అపరాధం వల్ల భక్తిలో రుచి అన్నటువంటిది మనం కోల్పోతాం అన్నమాట, టేస్ట్ కోల్పోతే. ఇప్పుడు మీరు గులాబ్ జామున్ టేస్ట్ తెలియదంటే ఎందుకు తింటారు దాన్ని? ఒకసారి టేస్ట్ తెలుసుకున్నారు కాబట్టి దాన్ని తింటున్నారు, లేకపోతే తినరు. సో అల్టిమేట్గా ఇంత కష్టపడి ఆ భక్తిలో రుచి అన్నటువంటిది లేకపోతే ఉపయోగం ఏముంది? అందుకని ఒక మహారాజు ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఎవడో ఒక ఫ్యామిలీ న్యూయార్క్ సిటీకి వెళ్ళారంట.
సిటీకి వెళ్ళి అన్నిటికన్నా పెద్ద హోటల్, 100 ఫ్లోర్స్ ఉండే హోటల్లో పై రూమ్ తీసుకున్నారంట. ఎందువల్లంటే సిటీ ఎంత వ్యూ ఉంటుంది అని చెప్పి ఆయన వాళ్ళు ఫ్రెష్అప్ అయిపోయి సిటీలోకి అట్లా విహారానికి వెళ్ళేసి వచ్చారంట. వాళ్ళ దురదృష్టమేమో కరెంటు పోయిందంట, తర్వాత జనరేటర్ కూడా పనిచేయడం మానేసింది. న్యూయార్క్ సిటీలో పోదు, కానీ మొన్నొకసారి జరిగింది తుఫాన్ వచ్చినప్పుడు ఏం పనిచేయలే, వారం రోజులు చీకట్లో ఉన్నారు. సో అటువంటి టైంలో వీళ్ళు పోయినట్టున్నారు. సో ఆ హోటల్ మేనేజ్మెంట్ చెప్పిందంట, మీరు బాబు ఎక్కాలా అన్నారు. సో 98వ ఫ్లోరు పాక్కుంటా దేక్కుంటా ఎక్కారంట బైక్. అప్పుడు ఒక్కొక్కడు వాడి రియలైజేషన్లు, ఎక్కడంలో ఉండే రియలైజేషన్లు చెప్తున్నారంట. చెప్తూ ఉంటే ఒక్కడు మాత్రం మాట్లాడకుండా ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడంట. వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత వాళ్ళతో అన్నాడంట, ఏయ్ మేమందరం మా రియలైజేషన్స్ చెప్పాం, నువ్వు చెప్పట్లేదు ఏంటి అన్నాడంట. అప్పుడు వీడు అన్నాడంట, నా రియలైజేషన్ చెప్తే మీకు తట్టుకునే కెపాసిటీలో ఉన్నారో లేదో అని చెప్పి చెప్పట్లేదు అన్నాడంట. ఏంటి అన్నాడంట, నేను ట్యాక్సీలో కీ మర్చిపోయాను రూది అన్నాడంటాడు. సో ఆ కీ అనేటువంటిది టేస్ట్, భక్తిలో మనం నేను సేవ చేశాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను, కానీ సేవ చేసి అని చేసి శాస్త్రాలు చదివి అని చేసి నామం పట్ల రుచి పెంపొందించుకోలేదు, తర్వాత భగవంతుని పాదాల పట్ల రుచి లేదు, ఆకర్షణ లేదు, లీలల పట్ల ఆకర్షణ లేదు, శ్రవణం పట్ల ఆకర్షణ లేదు. సో అంత కష్టపడి 99వ ఫ్లోర్కి వెళ్ళి కీ లేకపోతే ఉపయోగం ఏమని చెప్పండి, కీ లేకపోతే ఉపయోగం ఏమి. సో అందువల్ల అపరాధ అంటే ఏంటి అంటే ప్రోగ్రెస్ని ఆపేసేది అపరాధం, ప్రోగ్రెస్ని ఆపేస్తుందన్నమాట. సో ఆ ప్రోగ్రెస్ ఆకుండా ఉండాలంటే భక్తిలో తీవ్రత అనేటువంటిది ఉండాలి, సీరియస్నెస్ ఉండాలి, భక్తిలో సీరియస్నెస్ ఉండాలి, లేకపోతే అది ఆ టేస్ట్ ఉండదు, టేస్ట్ ఉండదు. యాక్చువల్గా ఇవన్నీ ఏంటి అంటే భక్తిలో ఉండే వాళ్ళకి ఆ సైన్స్ తెలుసు కాబట్టి ఏదో ప్రాపంచకినే వాళ్ళకి వీళ్ళేందరూ ఏదో పిచ్చిగా ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు అని అనుకుంటారు. అందుకనే ప్రభుపాదులు వారు చెప్పారు, భక్తుడికి బయటోడు పిచ్చోళ్లా కనిపిస్తాడు, బయటోడికి భక్తులు పిచ్చోళ్లా కనిపిస్తారు అన్నమాట. కానీ ఆ పిచ్చి కన్నా ఈ పిచ్చి చాలా బెస్ట్, ఎందువల్లంటే ఈ పిచ్చి మోక్షాన్ని ఇస్తుంది, ఆ బయట పిచ్చి నరకాన్ని ఇస్తుంది వాడికి. వాడు ఆ భక్తుల్ని పిచ్చోడు అనుకుని వాడు నరకానికి పోతాడు అనమాట.
ఈ శ్లోకం ట్రాన్స్లేషన్ వచ్చేసి దేవతలు భక్తులకి పరీక్ష పెడతారు, కష్టాలు ఇస్తారని చెప్పేసి ఖట్వాంగ మహారాజు లీలలో వచ్చేస్తే దేవతలందరూ కలిసి తనకి సహకరించి అతన్ని భగవద్ధాం పంపించేదానికి ప్రయత్నం చేస్తారు. సో అంటే దేవతలే రెండు ప్రవర్తనలుగా ఉంది. కంక్లూషన్ ఏ విధంగా నివి మహారాజు?
నివి మహారాజు విషయంలో ఇప్పుడు ఈ అధ్యాయంలో నివి మహారాజును కూడా దేవతలందరూ కలిసి భగవద్ధాం పంపించేస్తారు. భగవంతుని యొక్క శాశ్వతమైనటువంటి సపార్షదుడు అవుగాక అని అందరూ దీవించి పంపించేస్తారు.
ఇప్పుడు ఒకటి ఏంటి అంటే ఖట్వాంగ మహారాజు ఆయన ఎంత పవర్ఫుల్ రాజు అంటే దేవతలు ఆయన యొక్క సహాయాన్ని కోరుకున్నారు, దేవతల తరపున ఆయన యుద్ధం చేస్తాడు. ఆయన వాళ్ళ తరపున యుద్ధం చేయకపోతే వాళ్ళకి విజయం లేదు. ఆ గ్రాటిట్యూడ్ తోటి వాళ్ళు ఆయన్ని బ్లెస్ చేస్తారు. అంటే ప్రతిదీ ఇట్లాగే ఉంటుంది అందరి సిచ్యుయేషన్లో అని చెప్పడానికి లేదు, ఒక్కో సందర్భంలో సిచ్యుయేషన్ మారుతుంది. అక్కడ ఖట్వాంగముని ఆయనకి హెల్ప్ చేశాడు, దేవతలందరికీ హెల్ప్ చేశారు, వాళ్ళ గ్రాటిట్యూడ్ తోటి వాళ్ళకి ఆయనకి బ్లెస్సింగ్ ఇచ్చారనమాట. ఇంకో దగ్గర ఏంటి అంటే ఈ భక్తులు తీవ్రమైన సాధన చేస్తూ ఉంటే వీళ్ళు ఆయన భగవంతుని యొక్క కృప కోసం సాధన చేస్తున్నారా తపస్సు చేస్తున్నారా అనేది అర్థం చేసుకోక మన పొజిషన్ ఏమన్నా డిస్టర్బ్ చేయడానికి ఏమన్నా తపస్సు చేస్తున్నారా సాధన చేస్తున్నారా అని భయపడిపోయి, ఒకసారి మనం కూడా ఎవరన్నా మనకన్నా కొంచెం బాగా ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు, ఏమో ఈయనక అందరూ ఈయనకు అట్రాక్ట్ అయిపోతారేమో అని ఒక ఫీలింగ్, మన ఫాలోవర్స్ కూడా ఆయన వెనకాల వెళ్ళిపోతారేమో. సో ఒక్కొక్క టైప్ ఆ యొక్క ఫియర్ అనేది అది ఏ డైరెక్షన్లో అయినా రావచ్చు వ్యక్తికి. సో వాళ్ళు కూడా అరే మన పొజిషన్కి ఏమన్నా ఏం చేస్తున్నారు. సో రకరకాలు, సో కానీ ఇక్కడ సిచ్యుయేషన్ కాట్మంగ దీంట్లో సిచ్యుయేషన్ ఏంటి అంటే వాళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి గ్రాటిట్యూడ్తో బ్లెస్ చేశారు. ఇంకో సందర్భంలో వాళ్ళ భావన బట్టి మారిపోతూ ఉంటారు. మనం కూడా ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటాం, ఒక్కోసారి ఒక్కో రకంగా. సేమ్ పర్సన్, మరే ఈయనకేమో ప్రసాదం పెట్టాడు, ఈయనకేమో తినేది లాగేశాడు, ఇదేంటిది? సేమ్ వ్యక్తే. సో ఆ వ్యక్తి యొక్క రిలేషన్షిప్, ఆ మానసిక భావనని బట్టి యాటిట్యూడ్స్ మారుతూ ఉంటాయి. కానీ ఎవరైతే శుద్ధభక్తుడు ఉంటాడో, ఈ గుణాలకు అతీతమైన చైతన్యాన్ని, అతను చైతన్యంలో కన్సిస్టెన్సీ ఉంటుంది. ఆ పూర్ణత్వం రానంత వరకు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి చైతన్యంలో. పూర్ణత్వం రానంత వరకు ఎప్పుడైతే ఈ గుణాలను అతిక్రమిస్తాడో అతను యొక్క చైతన్యం కన్సిస్టెన్సీ స్థిరంగా ఉంటుంది, చాలా స్థిరంగా ఉంటుంది.
గుణాలను బట్టి వాళ్ళు కూడా త్రిగుణాలలోనే ఉంటారు కాబట్టి ఒకవేళ సత్వగుణం ఉన్నప్పుడు మంచిగానే అర్థం చేసుకుంటారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. మేబీ రజగుణం తమగుణం వచ్చినప్పుడు ఇలా ఏమైనా నా పదవికి ఏమైనా వేస్తారేమో అట్లా అనుకోనేసి.
కరెక్ట్.
ఇంకొక ప్రశ్న, దేవతలు అంటే కామమిశ్రిత భక్తులు అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. దేవతల్లో కామమిశ్రిత భక్తులు అనుకున్నప్పుడు దేవతలు మామూలుగా మన శివుడు బ్రహ్మ వీళ్ళందరినీ కూడా దేవతలుగా మనం చెప్తాం. కానీ ఇప్పుడు వైష్ణవాన వేదశంభు ప్రకారంగా తర్వాత బ్రహ్మ వచ్చి మన పరంపరకి పూర్వాచార్యుడిగా, తర్వాత యముడు వచ్చి మహాజనుడిగా, వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గుణాలకు అతీతులై మినహాయింపు ఉంటుంది కదా. ఎందుకంటే వాళ్ళు 12 మంది మహాజనులు. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా వాళ్ళు గుణాలను దాటిన స్టాండర్డ్లో ఉంటారు వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళు కామమిశ్రితం, ఇప్పుడు ఇంద్రుల్లాగా కామమిశ్రితం అయ్యేటువంటి అవకాశం లేదు కదా. ఇది క్లారిఫికేషన్. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి భగవంతునికి చాలా దగ్గర, అంటే మహాజనులు అంటే భక్తి గురించి చెప్తే వాళ్ళే చెప్పాలి. ఖచ్చితంగా దే ఆర్ అబౌవ్ 3 మోడ్స్లోనే ఉండాలి.
దీనికి ప్రభుపాదుల వరకు సమాధానం చెప్తారనమాట. ఆయన ఏమంటారంటే, పరీక్షిత్ మహారాజు నో క్వశ్చన్ ఆఫ్ ఫాలింగ్ డౌన్ అనమాట. కానీ ఒక ఉన్నతమైనటువంటి లోక కళ్యాణానికి ఒక కార్యక్రమం జరగాల అంటే ఆ ఉత్తమ భాగవతుడు కూడా పతిత స్థితిలోకి పడిపోయినట్టుగా ప్రవర్తించి ఒక లోక కళ్యాణ కార్యక్రమానికి ఒక కారణభూతుడవుతాడు. ఆయన పోయి సమీక ఋషి మెళ్ళో పామేయడం అనేటువంటిది, అది పరీక్షిత్ క్యారెక్టర్కి సంబంధం లేనటువంటి ప్రక్రియ. అది పరీక్షిత్ మహాభాగవతుడు, తల్లి గర్భంలోనే భగవంతుణ్ణి సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి, అంత గొప్ప క్యారెక్టరు, ఆయన పోయి సమీక ఋషి మెళ్ళో పామేయడం ఏంటి? కానీ భాగవతం రావాలా, ఈరోజు దీన్ని చర్చించి మనం ఉద్ధరింపబడాలా అంటే పరీక్షిత్ ఆ పని చేయాల. అందుకని చెప్పి పరీక్షిత్ చేత భగవంతుడు ఆ పని చేపించాడు. అట్లాగే ఒక్కో సందర్భంలో శివుడి ద్వారా, బ్రహ్మ ద్వారా కూడా ఏదేదో చిన్న మిస్టేక్స్ జరిపించి ఒక లోక కళ్యాణ కార్యక్రమం భగవంతుడు చేయడు.
వాళ్ళైతే అది
వాళ్ళ యొక్క స్వధర్మం కాదది. భగవంతుడు ప్రేరణతో లోక కళ్యాణం కోసం మిస్టేక్ చేసినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు.
అర్జునుడు
వాళ్ళ నేచర్ కాదు, వాళ్ళ నేచర్ కాదు. ఏనా లైన్?
హరే కృష్ణ. నిత్యభక్త ప్రభు చెప్పిన క్లారిఫికేషన్ ప్రభు సేమ్ నాది కూడా. అదేమిటంటే నేను చెప్పాలనుకున్నది ఆయన చెప్పేశారు. దేవతలందరినీ కూడా నారాయణాన అనేసి ఒక పదం యూజ్ చేయబడింది. వాళ్ళందరూ కూడా భగవద్భక్తులుగానే చెప్పబడ్డారు. తర్వాత జననీ కృతార్థం పృథ్వీంచ ధన్యం సురర్షణానం, ఆ శ్లోకంలో కూడా దేవతలందరూ కూడా ఎవరన్నా భక్తుడిగా మారితే స్వర్గలోకంలో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ అవుతారు, తర్వాత పుష్పవృష్టి కురిపిస్తారు, అప్సరసులంతా నృత్యం చేస్తారు అని చెప్పేసి ఆ శ్లోకం వివరిస్తుంది. ఇట్లా వాళ్ళు గుణాల్లోనే ఉంటారు కాబట్టి ఒక సందర్భంలో ప్రభుపాదులు వారు చెప్తారు, 3 లోకాల్లో భగవద్భక్తుడు కాకుండా త్రిగుణాల నుంచి బయటపడ్డవాడు ఎవరు లేరు, అందరూ త్రిగుణాలలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇట్లా ఈ శ్లోకం ప్రకారం భక్తుడయ్యాడని ఆనందపడ్డా అప్పుడప్పుడు వాళ్ళు రజగుణంలో తమో గుణంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి స్వలాభం లేనప్పుడు వాళ్ళు ఆటంకపరుస్తారు.
అక్కడ ఒక్కటి చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. ఏంది అంటే, ఈ భక్తుడు చేసే తపస్య భగవంతుడిని చేరుకునేదానికే అన్న కన్ఫర్మేషన్ వాళ్ళకుంటే పూలవర్షం కురిపిస్తారు. వాళ్ళ పొజిషన్ కోసమని మనం కూడా మన గోల్లో కూడా మనకు క్లారిటీ లేకపోతే వాళ్ళకు కూడా క్లారిటీ లేకుండా ఉంటుంది. వీళ్ళు ఎన్కరేజ్ చేయాలా లేదా అని ఏదో మధ్యలో కొంచెం తపస్సు చేసేసి నా సీట్ కోసం వచ్చేస్తాడేమో అని చెప్పి భయపడుతుంటారు. మన భక్తుల కన్ఫర్మేషన్, వీడు నువ్వు ఆ ఇంద్ర పదవి ఇస్తానన్నా కానీ వీడు తీసుకోడు, కేవలం ఆ దేవదేవుని పాదపద్మాలను ఆశించే వీడు తపస్సు చేస్తున్నాడంటే అప్పుడు వాళ్ళు ఆనందపడిపోయి నిన్ను ఎన్కరేజ్ చేసి వరాలు ఇచ్చేసి పూలవర్షం కురిపించి అన్నీ చేస్తారు. కానీ వాళ్ళకి డౌట్ రానింగ్ కూడా, వాళ్ళకి డౌట్ రానింగ్ అదనమాట. వాళ్ళకి ఇతను భక్తి కన్ఫామ్ అయినప్పుడు డెఫినెట్గా వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారు. కానీ ఆ తపస్సులో మనలో క్లారిటీ వచ్చేంత వరకు వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కూడా భక్తి చేస్తూ ఉన్నాం, కానీ ఒక్కొక్క వ్యక్తి యొక్క మానసిక స్థితిని బట్టి ఒక్కొక్కడికి ఒక బలహీనత ఉంది. దాన్ని జయించినప్పుడే శుద్ధ భక్తి అవుతుంది. లేకపోతే మంది కూడా కామ మిశ్రమ భక్తి, వీ కెనాట్ సే ప్యూర్ డివోషన్ అని చెప్పి చెప్పలేము. ఇది కూడా సేమ్ ఆ దేవత. అందుకనే అటువంటి స్థితిలో ఉన్నటువంటి దేవతలకి ఇటువంటి భక్తులకే మధ్య ప్రాబ్లం. ఎందువల్లంటే వీళ్ళలో అరే నా టైప్లోనే ఉన్నాడు వీడు కూడా భక్తిలో, ఈ నా దగ్గరికి వచ్చేస్తాడేమని భయం వాళ్ళకి అనమాట. అదే ఆ క్లారిటీ రావాల. ఏం ప్రాబ్లం లేదు. లాస్ట్ క్వశ్చన్ మీరే దాని. జపం చేసేటప్పుడు కళ్ళుగా నీళ్లు గారే వాళ్ళు. రేపు భక్తిలో తీవ్రత అయితే మీ కళ్ళల నుంచే వస్తాయేమో నీళ్లు. ఎందుకు అనుకోవాలి అట్లాగా? ప్రభుపాదులు వారు చెప్పారు, ఇంపాసిబుల్ ఈజ్ ద వర్డ్ ఫ్రమ్ ఫూల్స్ డిక్షనరీ అన్నారు. ఏం మీరే అయి ఉండొచ్చు, ట్రై చేయండి రేపటి నుంచి. అప్పుడు మిమ్మల్ని మేము చూసి మేము ఇన్స్పైర్ అవుతాం. నామం తీవ్రంగా చేస్తే ప్రతి ఒక్కళ్ళు కలుగుతుంది, ప్రతి ఒక్కళ్ళు కలుగుతుంది. మొమెంటరీగా ప్రభుపాదులు వారు ఒక ఉపన్యాసంలో చెప్తారు, ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్యూ సెకండ్స్ మనం కూడా ఆ శుద్ధ భక్తిని ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఒక్కొక్కసారి ఒక్కోసారి ఆ అభిషేకం చూస్తూ ఉంటే తన్మయత్వం వచ్చేస్తుంది, కీర్తన వస్తే తన్మయత్వం వస్తుంది. ఆ కొంచెం ఆ మూమెంట్ ఈ త్రిగుణాల నుంచి విడిపడిపోయి ఆ శుద్ధ ప్లాట్ఫామ్లోకి వెళ్తాం, అప్పుడు మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. కళ్ళలోంచి అసుధారులు కారడం ఆ ఎక్స్పీరియన్స్ మొమెంటరీగా, అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆ శుద్ధ భక్తిలో ఉన్నటువంటి రుచి ఏంటో తెలుస్తుంది. మనకు తెలుస్తుంది ఆ శుద్ధ భక్తిలో ఉన్న రుచి ఏంటో తెలుస్తుంది, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్. సో అది మళ్ళా ఆ త్రిగుణాలకు లోపడిపోతే మళ్ళా ప్రాపంచికంగా అయిపోతాం. సో అట్లాగా కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యి స్లోగా దాంట్లో మళ్ళీ కన్సిస్టెన్సీ వస్తుంది, ఆ ప్యూర్ స్టేట్లోనే ఎప్పుడు ఉండేటట్టుగా స్థిరత్వం వస్తుంది. మనం అడ్వాన్స్ అయ్యకుంది, అడ్వాన్స్ అయ్యకుంది. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి, జగద్గురు శీల ప్రభుపాదికి, రాధా గోవింద దేవస్థ సఖీ బృందకి, హరినామ సంకీర్తనకి, నితాయ గౌర్ ప్రేమనందే హరి హరి బోల్.